భాగవతం యొక్క దశమ స్కందము, ఆ దశమ స్కందము యొక్క సాప్తాహిక అఖండ యజ్ఞము జరుగుతుంది. ఇది అర్థమైంది కదా మీకు? కొంచెం ఇలా తిరిగి కూర్చోండి, మీ మెడలు అంచుకోండి, మీరు తిరగండి ఎక్కువ. ఈనాడు మనలో రావాల్సినటువంటి అనేక మార్పులలో ముఖ్యమైనటువంటి మార్పు ఏమిటి అంటే గురుసత్త అనేటటువంటి ఒక మాట. గురువారం నాడు సాధారణంగా మనం గురువులకి కేటాయించినటువంటి రోజు. వారం అంతా మనం చేసినా చేయకపోయినా గురువారం నాడు గురువుని మనం స్మరించుకుంటాం. మనం ఏ ఆశ్రమంలో కూర్చున్నామో ఆ మలయాళ స్వామి యొక్క జీవన చరిత్ర పారాయణ రేపు జరగాలి. ఇది ఎంతమందికి తెలుసు? తెలుసా మీరు అందరికీ? పుస్తకాలు ఉన్నాయా? ఈ గురు చరిత్రలో, ఈ మలయాళ స్వామి యొక్క జీవిత చరిత్రలో పుస్తకాలు ఎవరి దగ్గర ఏమైనా ఉన్నాయా? ఒకటేనా రెండేనా? మలయాళ స్వామి యొక్క చరిత్రలో ఇతర గురువుల చరిత్రలో లేని ఒక విశేషమైనటువంటి అద్భుతం ఉన్నది. అది గురు చరిత్రలన్నీ చదివితే తెలుస్తుంది. ఈ గురువు అందుకే అందరు గురువుల్ని చదవాలి. చదివితే ఒక్కొక్క గురువు ఒక్కొక్క కోణంలో మీకు ముందుకు చేరుస్తాడు. మలయాళ స్వామి వారి యొక్క జీవితంలో మొట్టమొదటి లక్ష్యం ఏమిటి అంటే సత్రయాగాలు అనేటటువంటిది పురాణాలలో సూత శవనకుడు వాళ్ళు చేయించారు, చేశారు. దీర్ఘకాలికమైనటువంటి యజ్ఞాన్ని సత్రము అంటాం. ఇప్పుడు 7 రోజుల పాటు జరుగుతున్నది, ఇది టెక్నికల్ గా సత్రయాగంలోకి వచ్చేస్తుంది. టెక్నికల్ గా ఎందుకంటే సత్రయాగంలో 21 రోజులు మినిమము. మనమంతా మినియేచర్ వరల్డ్ కదా, అంతా మినీ మినీ కదా. అంచేత సత్రయాగాన్ని కూడా మినియేచర్ చేసి ఏం చేసాం? 7 రోజులకు కుదించాం. ఓంకార సత్రయాగాలు అని ఆయన 21 రోజుల పాటు జరిగేటటువంటి సత్రయాగాలు మొదలెట్టించాడు. అది ఇది వరకు ఏ గురువు నాకు తెలిసి ఎక్కడా జరగలేదు. 21 రోజుల దానితో పాటు మండల సత్రయాగాలు 40 రోజుల పాటు జరిగే కంటిన్యూస్ సత్రయాగాలు. దాని తర్వాత ఇంకా చివరికి వచ్చేసరికి చాతుర్మాస్య సత్రయాగాలు. అంటే చాతుర్మాస్య సత్రయాగాలు అంటే 4 నెలల పాటు జరిగేటటువంటి సత్రయాగాలు. ఈయన జీవితం యొక్క అతి గొప్పదైనటువంటి విషయాలు. ఇంకొక మలయాళ స్వామి యొక్క జీవితంలో ఉన్నటువంటిది మిగతా గురువులు స్పష్టంగా చెప్పనటువంటి ఇంకొక విషయం ఏమిటి అంటే, నేను 9 శరీరాలతో ఈ భారతదేశంలో ఈ జీవితంలో పనిచేస్తున్నాను. ఏ జీవితంలో? మలయాళ స్వామిగా ఆయన జీవించి ఉండగా నేను ఒక మలయాళ స్వామి అనేటటువంటి శరీరంతోనే కాదు, ఇంకా 8 శరీరాలతో పనిచేస్తున్నాను అని చెప్పాడు. నా దేవునికి తెలియాలి, మలయాళ స్వామి భక్తులకి తెలుసో తెలీదో, లేకపోతే ఇదే మొదటిసారి వింటున్నారో మీరు. అంటే మన గురుభక్తి అంత గొప్పది కాస్త మీరు మేల్కోండి కాస్త. ఎందుకంటే నేను కూడా ఇంకా ఎక్కువ సార్లు చెప్పే మూడ్లో లేను. నేను చెప్పింది చేయలేనటువంటి వాళ్ళకి ఎన్నిసార్లు నేను చెప్పమంటాను మీకు? పాయింట్ అర్థమవుతుందా? నేను 8 శరీరాలతో జీవించి ఉన్నాను. వారిలో గాంధీ మహాత్ముడు, అరవింద యోగి, రమణ మహర్షి, శివానంద స్వామి, రామదాస్ స్వామి మున్నగవారు కలరని శ్రీవారు 28/10/1959 భక్తులతో చెప్పిరి అని ఈ పుస్తకంలోనే ఉన్నది. దేవుడికి తెలియాలి మీరు ఈ పుస్తకాన్ని చదివారో లేదో, చదివితే ఈ విషయం మీకు అర్థమైందో లేదో. అంటే ఎవరెవరు కలిసి పనిచేశారో కాస్త చూసుకోండి. అది ఒకటి గాంధీ మహాత్ముడు. గాంధీ మహాత్ముడు ఏ ప్లేన్ లో పనిచేశాడు, ఏ క్షేత్రంలో, రాజనైతిక క్షేత్రంలో పనిచేశాడు. అరవింద యోగి ఏ క్షేత్రంలో పనిచేశాడు, క్వశ్చన్ మార్క్ వేస్తూ వదిలేయండి, మనకు తెలియదు. రమణ మహర్షి ఏ క్షేత్రంలో పనిచేశాడు తెలియదు. శివానంద స్వామి అసలు ఆయన ఎవరో మీకు చాలా మందికి తెలియదు. రామదాసు స్వామి పేరు విన్నారా? ద క్వెస్ట్ ఆఫ్ గాడ్ అనేటటువంటి పుస్తకం రాసినటువంటి మహనీయుడు ఆయన. మున్నగు వారు కలరని శ్రీవారు అక్టోబర్ 28, 59వ తేదీ నాడు భక్తులతో చెప్తే ఏ భక్తుడు దాన్ని పట్టుకున్నాడు? ఎవడైనా పట్టుకుని ఉంటే చెప్పు ఉండేవారు కదా. అంటే గురువులు ఒక శరీరంతో పనిచేయటానికి వాళ్ళ శిష్యుల మీద వాళ్ళకి నమ్మకం పోయింది, చేత వాళ్లే అన్ని శరీరాలు. అంటే ఒకడు ఒక సంస్థ పెట్టాడు, అందులో నైట్ వాచ్మెన్ దగ్గర నుంచి చైర్మన్ వరకు వాడే, రాత్రిపూట నైట్ వాచ్మెన్ గా ఆయనే కూర్చుంటాడు, డైరెక్టర్ గా ఆయనే, లెక్చర్ లో ఆయనే వింటాడు, స్పీచ్లు ఆయనే చేసుకుంటాడు. విచిత్రమైనటువంటి వ్యక్తులు మీరు, భక్తులని చెప్పుకుంటున్నారు మీరు. నాకు తెలియదు అంటే మీకు ఏం చెప్తే మీరు కదులుతారు అన్నది ఆయనకే అర్థం కాలేదని అనిపిస్తుంది నాకు. ఆయన చరిత్ర చదువుతూ ఉంటే అడుగు అడుగునా నాకు ఆయన యొక్క బాధ కనిపిస్తూ ఉంటుంది. ఇంకొక చమత్కారం ఏమిటి అంటే మలయాళ స్వామి యొక్క ఈ చమత్కారం అర్థమైందా మీకు? ఆయన 8 శరీరాలలో ఒకేసారి పనిచేశాడు. ఆయనే మహాత్మా గాంధీగా ఆయనే పనిచేశాడు, అరవిందోగా ఆయనే పనిచేశాడు. రెండోది ఏం చెప్పాను మీకు, సత్రయాగాలు అంటే ఏదో ఒకరోజు చేసి వెళ్ళిపోవటం కాదు, మెల్లిమెల్లిగా పెంచుకుంటూ 7 రోజుల సత్రయాగాలు, 21 రోజుల సత్రయాగాలు, తర్వాత 40 రోజుల సత్రయాగాలు, దాని తర్వాత 7 రోజుల పాటు యజ్ఞం చేయమంటే మాస్టర్ మాకు వీలవదు, ఎంత సిగ్గు పడవలసినటువంటి మాట అది. మీకు వీలు కాదు, మీకు నీకే వీలు కాకపోతే ఇంకెవడికి వీలవుతుందయ్యా? భగవంతుడు అంటే, గురువు అంటే ఒక ప్రేమ ఉన్నటువంటి మీరే చేయలేకపోతే హౌ డు ఎక్స్పెక్ట్ అదర్స్ టు డూ ఇట్? సిగ్గుండదు. సత్రయాగాలు కొనసాగించాలి. చేత సత్రయాగాలు అంటే ఏంటో అర్థమయ్యే కదా మీరు. 7 రోజుల పాటు అఖండంగాను, 21 రోజుల పాటు అఖండంగాను, లేకపోతే 40 రోజుల పాటు అఖండంగాను, లేకపోతే 4 నెలల పాటు అఖండంగాను సత్రయాగాలు జరగాలి. మరి సత్రయాగాలలో చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏంటి? మొట్టమొదటి ఏంటి అంటే సామూహిక భజనలు, కీర్తనలు. రామ రామ శ్రీరామ నిద్ర వస్తుంది, మాస్టర్ ఏం చెప్పారు భజన చేయమన్నా. ఎందుకు భజన వ్యాస ఎలా చేయాలి? భజన ఎవరైనా చెక్ చూపిస్తారు? ఇక్కడ ఎవరైనా ఉన్నారు భజన చేసాడు? చేయరా? చెయ్యి, చేసి చూపించు. చేయండి భజన. నిద్రపోతే కాదు చేయవలసింది భజన. ఉత్సాహాలతో చేయాలి, డ్యాన్స్ చేస్తూ చేయాలి. గత సత్రయాగంలో కార్యక్రమాలు నేను చెప్తూ ఉంటే సత్రయాగం చేయించదలుచుకున్న వాళ్ళు అవుతేనే కదా మీరు కాగితం పెన్ను అది తీసి ఏమైనా నోట్ చేస్తారు, లేకపోతే ఏదో తల నీళ్ళని ఇచ్చుకోవటానికి వచ్చాము, వెంకటేశ్వర స్వామి తల నీలాలు ఇవ్వబోతే ఒప్పుకోడు, ఆఖరికి మాస్టర్ కూడా భయపడిపోయి ముందు తల నీలాలు ఇవ్వనన్నవాడు ముచ్చాడు, ఈయన లెక్చర్ వింటానికి ఆవిడ వచ్చాడు, ఈ రాజలక్ష్మి గారు ఒకడు మనకి దొరికారు, ఆయనతో ఆయన మిగిలింది, ఆయన తిట్టగా మిగిలింది ఈవిడ తిడుతూ ఉంటుంది, ఇదంతా కాకపోతే విజయాలు వాళ్ళు వస్తారు, ఏదో మీరు చేయండరా అంటారు. మేము ఇదంతా చేయటానికి ఎక్కడికి వచ్చాం? మీరు కాస్త మమ్మల్ని వదిలితే కాసేపు గుర్రు పెట్టి నిద్రపోతాం. మరి నేను వదలనగా వచ్చిన కూడా అది. మలయాళ స్వామి గారి చరిత్రలో ఉన్నటువంటి టెక్నికల్ డెవలప్మెంట్స్ మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. మొదటిది ఏం చెప్పానో అర్థమైంది కదా, ఆయనే అనేక శరీరాలతో ఆ దేశకాల పరిస్థితుల్లో అనేక కార్యక్రమాలు చేపట్టి చేశారు. అది మొదటి పాయింట్. అందుకని గురుసత్తా అంటాను నేను. ఒకే వ్యక్తి ఆ పని చేస్తున్నప్పుడు మీ దృష్టిలో వేరువేరుగా కనిపిస్తున్నా మనం చేయలేం కనుక మనదాన్ని కూర్చొని మనం చేయలేం కనుక మన మన సత్తా మనకు అర్థమైపోయింది కదా. ఇప్పుడు సత్రయాగాల గురించి నేను చెప్తా ఉంటే సరే మాస్టారు 7 రోజుల పాటు చేయాలి, 21 రోజుల పాటు చేయాలి, 40 రోజుల పాటు చేయాలి, 4 నెలల పాటు చేయాలి అని సత్రయాగం చెప్పారు కదా, చేస్తామనే దమ్ము మీలో ఎవరికీ లేదు. దమ్ము లేకపోతే మలయాళ స్వామి వారి దగ్గర నుంచి దీక్ష తీసుకున్న నేనేం చేయాలి, నేనే ఇంకో రూపాలతో తయారు చేసుకోవాలి. కానీ అదే నేను అని తెలిస్తే మీరు చేయరు కదా, అంతేత మిమ్మల్ని దూరంగా ఉంచాలి. చాలా స్పష్టంగా దూరంగా ఉంచుతేనే కదా జరుగుతున్నది అదే. కానీ ఆయన రహస్యంగా ఉంచారు, నేను స్పష్టంగా చెప్తుంది. ఒక్కళ్ళు మేము సత్రయాగం చేస్తాం వారం రోజులది, ఏం చెయ్యాలో అన్న దానికి కదా ఈ రూల్స్ చెప్తున్నా. మొట్టమొదటి ఏం చెప్పాను నేను అక్కడ, భజనలు కీర్తనలు జరగాలి, ఓ టైం టేబుల్ దానికి. ఇప్పుడు భజనలు కీర్తనలకి తేడా ఎంతమంది తెలుసు మీలో ఎవరైనా చెప్పగలరా? భజన అంటే ఏంటి, కీర్తన అంటే ఏమిటి? ఎవడబ్బసమ్ము అంటే కీర్తన. అది కీర్తన అంటే ఏంటి? గుణగణాలు. నేనేమో 10,000 వరహాలు ఎండ తగులుతోందమ్మా, ఎండలో వద్దు పక్కకి రా, లేకపోతే కిటికీ తలపేసేయండి. అది కీర్తన అనమాట, కీర్తించాం. నేనేమో నీకు 10,000 వరహాలు పెట్టి అది చేయించాను ఇది చేయించాను అది చేయించాను పులుకుతూ కూర్చున్నావు, కీర్తించగలేగా? అది రివర్స్ కీర్తన అనమాట. ఇట్లు కూడా కీర్తనే. కీర్తన అంటే అర్థమైంది కదా. ఇప్పుడు త్యాగరాజు వాళ్ళు చేసినవన్నీ కీర్తన. కీర్తనలు అంటే గుణగణాలు వర్తించు. భజన అంటే ఒకే నామాన్ని తిరిగి తరిగి 3 స్థాయిల్లో చెప్పటం. మంద్రస్వరంలో గట్టిగా, చాలా ఫాస్ట్గా, మళ్ళీ మెల్లగా, అది భజన. భజనకి కీర్తనకి కూడా చాలా మందికి తేడా తెలియదు. భజన ఎప్పుడు కూడా 3 ఆవృత్తుల్లో పూర్తి అయిపోతుంది. స్లోగా స్టార్ట్ అవుతుంది మొదట ఆవృత్తి, తర్వాత ఏమవుతుంది మీడియంగా వెళ్తుంది, తర్వాత ఫాస్ట్గా వెళ్తుంది, చాలా ఫాస్ట్గా. అదే నామము, ఒకే నామము కావచ్చు లేకపోతే నామముల యొక్క సమూహము కావచ్చు. ఎక్కువ నామాలు ఉండవలసినటువంటి అవసరం లేదు, ఉండకూడదు కూడా. దాని తర్వాత లాస్ట్ ఏం చేస్తారు, అంత పైకి వెళ్ళాక ధన్మని కింద దిగుతుంది, అది భజన. ఇది 1 గంట 2 గంటలో లేకపోతే పొద్దున్న 1 గంట సాయంత్రం 1 గంట మనకున్న వీలు బట్టి. రెండోది ఏం జరగాలి, పొద్దున్న సాయంత్రము సూర్యోదయ సూర్యాస్తమయ కాలాలలో యజ్ఞం జరగాలి. జట పొద్దున్న 6 గంటలకు సూర్యోదయం అవుతుంది అనుకోండి, ఆ కాలంలో టైం చూసుకోండి పంచాంగాన్ని, దానికి 1 గంట ముందు, దాని తర్వాత 1 గంట యజ్ఞం జరగాలి. అలాగే సాయంత్రం పూట కూడా. ఈ యజ్ఞము ఇక్కడ జరుగుతున్నప్పుడు యజ్ఞములో అందరూ కూర్చోవలసిన పనులు ఇద్దరుంటే చాలు. ఒకడేమో నెయ్యి రెడీగా ఉంచుకుంటాడు, అంటే నిప్పు ఆరిపోతూ ఉంటే నెయ్యి వేయటాన్ని, నెయ్యి నిరంతరం వేయక్కర్లే. ఇంకోడు హవన సామాగ్రి వేస్తూ ఉంటాడు. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా 2 గంటల్లో జప యజ్ఞము చేస్తూ ఉంటారు. అంటే పొద్దున్న 2 గంటలు సాయంత్రం 2 గంటలు ఏం జరగాలి, జపయజ్ఞం జరగాలి. ఈ జపయజ్ఞానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గా యజ్ఞం జరుగుతూ ఉంటుంది మంత్రాలతో. ఎంతమంది ఉంటారు యజ్ఞంలో? 2, అందులో ఒకడు నెయ్యి వేస్తూ ఉంటాడు, ఒకడు హవన సామాగ్రి వేస్తూ ఉంటాడు. ఇందులో నెయ్యి కూడా ఆ వేసేవాడు తెలివితే అట్లా, నెయ్యి ఎలా వేయాలి, ఆ మంట ఉండేటట్టు. మంట బాగానే ఉంటే నేతులు పోస్తే ఎక్కర్లే, కొంచెం అక్కడ ఆ టెక్నిక్ నేర్చుకోవాలి. అంతే తప్ప మేము యజ్ఞం చేసేస్తున్నామని కుండలు కుండలు నెయ్యి పేసినా పాపం అగ్నిదేవుడికి కూడా మాంద్యం వచ్చి కాండవన దహనం ఎక్కడుంది అని చెప్పి దహించేస్తాడు. ఉసుకునే మీరు నేతులు పోస్తే లాభంలో ఏదైనా పద్ధతిగా చేయాలి, నిప్పారిపోకూడదు, అలా అని మంటలు రాకూడదు. ఇంకా అది ప్రాక్టీస్ చేసుకోండి. అది మరి ఇక్కడ ఏం చేసుకున్నారో నాకు తెలియదు. ఇది జప యజ్ఞము పొద్దున్న 2 గంటలు, సాయంత్రం 2 గంటలు సామూహికంగా జరగాలి. సాధారణంగా మన భారతీయ సాంప్రదాయం ఏంటి అంటే పొద్దున్న సాయంత్రం సంధ్యావందనం చేస్తాం. సంధ్యావందనంలో ఏ మంత్రం చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది? అసలు గాయత్రి మంత్ర జపము సంధ్యావందనంలోని అతి ముఖ్యమైనటువంటి భాగం. చేత పొద్దున్న గాయత్రి మంత్ర జపము, సాయంత్రము గాయత్రి మంత్ర జపము 1000కి తక్కువ కాకుండా, అంటే రోజుకి 8000 అవుతాయి, 2000 అవుతాయి కదా. ఇది దేని గురించి చెప్తున్నాను నేను? సత్రయాగాలలో చేయవలసినటువంటి కార్యక్రమాల గురించి చెప్తున్నాను నేను. అంటే ఒక గురువు యొక్క జీవిత చరిత్ర చదివితే మీకు అనేక రకాలైనటువంటి సాధనా విధానాలు వాళ్ళే అందజేస్తారు. అంటే తప్ప ఆయనకి దండం పెట్టి నువ్వు గొప్పవాడివని నువ్వు చెప్తే నీ సర్టిఫికేట్ ఆయనకు అక్కర్లేదన్న ఉద్దేశం. నువ్వు చెప్పాలా మలయాళస్వామికి మీరు చాలా గొప్పవారండి అని. మీది నోటితో అంటున్నారే తప్ప మీ ఆచరణ ఆయన యొక్క గొప్పతనాన్ని మీరు గుర్తిస్తున్నట్టు లేదు. గుర్తిస్తే ఏంటి అని? ఆయన చేసింది చేయాలి, చేసి చూపించింది చేయాలి. అంచేత పొద్దున్న 2 గంటలు, సాయంత్రం 2 గంటలు జపయజ్ఞము హోమము. హోమము అప్రధానము. అప్రధానము అంటే అర్థం ఏంటి కదా, బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది, కానీ ఉండాలి. అది ఎందుకు ఉండాలి? దానికి ప్రాణ సంవర్ధనకి, కుండలిని శక్తికి లింక్ ఏంటి? ఎప్పుడైనా మీకు ఇంట్రెస్ట్ ఉంది రియల్ సీరియస్గా ఇలాంటి సత్రయాగాలు ఏదైనా 21 రోజులు పెట్టగలిగితేనే అది చెప్పగలుగుతా. ఉత్తినే ఒకసారి ఇలా వచ్చి 2 నిమిషాలు మీ మీద నేను అరిచేసి కోపం తెచ్చుకుని, ఎందుకంటే కోపం కాదు, అది మీకు వినే అర్హత లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు కదా. ఇప్పుడు ఈ పుస్తకం ఉంది. నిన్న నాకు చెప్పారు, ఎవరు చెప్పారు? విజయ్ కంటే ముందు ఎవరు చెప్పారు? నువ్వు చెప్పావు ఈ మలయాళస్వామి చరిత్ర చదవాలండి అని. సరే చదువుదామమ్మా. మరి చదువుదామమ్మా అంటే నేను మలయాళస్వామి గురించి చదివి ఉన్నాను, తెలుసుకుని ఉన్నాను, ఆయన అంటే నాకు చాలా భక్తి. కానీ ఎప్పుడైతే రేపు మీరు పారాయణ చెయ్యాలని అని చెప్పారో నాకేమనిపించింది అంటే అసలు ఏ దేని మీద మీరు స్ట్రెస్ ఇచ్చి చదువుకుంటే బాగుంటుంది, మీరు ఎలా చదవాలి గురు చరిత్రలు అసలు? ఇప్పుడు నేను నిన్న రాత్రి చదివాను, ఇప్పుడు మీకు చెప్తున్నాను. మరి ఈ పుస్తకమే మేము చదివితే మీలో ఎంతమంది మలయాళ స్వామియే గాంధీగా, చిన్మయానందగా, శివానంద మహారాజుగా నేనే ఆ పనులు చేశాను అని ఆయన చెప్పుకున్నాడు. డైరెక్ట్గా రాశాడు ఇక్కడ, వారిలో గాంధీ మహాత్ముడు, అరవింద యోగి, రమణ మహర్షి, శివానంద స్వామి, రామదాస స్వామి మున్నగు వారు కలరని శ్రీవారు 28/10/1959 నాడు భక్తులతో చెప్పిరి. మరి మలయాళ స్వామి జీవిత చరిత్ర మీరు ఎప్పుడైనా చదివారా? పేజీలు తిప్పారా? తిప్పిన వాళ్ళు ఎవరైనా ఈ మాట ఆయన అన్నారు అని గమనించారా? వాళ్ళే రహస్యంగా ఉంచుకోలేదు. అందుకే నిగూఢము అనే పదానికి యథార్థ భారతిలో స్వాములు వారు రాష్ట్ర నిగూఢము అంటే ఏంటంటే ఎదురుకుండానే కనిపిస్తూ ఉంటుంది కానీ చూడము, దాన్ని నిగూఢము అంటాము కానీ రహస్యం ఏమీ లేదు అన్నారు. నిగూఢము అంటే రహస్యమైనది కాదు, సూక్ష్మ దృష్టితో చూస్తే కనిపించేది. చెట్టు నుంచి కాయ కింద పడుతుంది, మీలో ఎంతమందికి తెలుస్తుంది? తెలుసా? పండు పండిపోయాక చెట్టు నుంచి కింద పడుతుంది, మాకు తెలియదు స్వామి అని ఎంతమంది అంటారు? నేను ఎప్పుడు వినలేదండి మీ నోట్ల నుంచి మొట్టమొదటిసారి. ఇది ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయము. పండు చెట్టు నుంచి పడుతుందా? పడుతుందని తెలుసు కదా. కానీ సూక్ష్మ దృష్టితో చూసిన వాడికి గురుత్వాకర్షణ శక్తి కనిపిస్తుంది. అక్కడ గురుత్వాకర్షణ శక్తి ఉంటేనే పండు కింద పడుతుంది, గురుత్వాకర్షణ శక్తి లేకపోతే పడదు. కానీ అది ఏమైనా రహస్యమా? అది నిగూఢం అండి. అంచేత రాజవిద్య రాజగృహ్యం అనేటటువంటి భగవద్గీతలో గుహ్యము అనేటటువంటి మాటను వివరిస్తూ స్వాములు వారు చెప్పేది అది, మీకు సూక్ష్మ దృష్టి ఉండాలి. మీకు సూక్ష్మ దృష్టి ఎందులో పనిచేస్తుంది? ఎవడైనా ఏదైనా ఒక మాట అంటే వీడు ఏ ఉద్దేశంతో అని ఉంటాడు, ట్విస్టెడ్ బ్రెయిన్, వక్రబుద్ధి అంటాం. మంచిగా అన్నాడు అని అనుకో, ఇప్పుడు ఏదైనా నేను ఇప్పుడు ఏమన్నా కోంపడ్డాను అనుకో, ఎందుకు కోంపడి ఉంటారు అని ఏ లాజిక్ వస్తారు మీరు? ఏ లాజిక్కి మీరు వెళ్ళకూడదో ఆ లాజిక్ వెళ్తారు. దాన్ని ఏమంటారు అంటే వక్రతుండం అంటారు. అదే విఘ్నాలకు కారణం కనుక వక్రతుండ అని వినాయకుడికి ఒక పేరు. వినాయకుడు అంటే విఘ్న నాశకుడు, విఘ్నాలకి రాజు కూడా. విఘ్నాలకి రాజు అంటావా నవా? విఘ్నాలకి రాజు అంటే అర్థం ఏంటి? ద కింగ్ ఆఫ్ ఆబ్స్టకల్స్ అంటే అటు తగలటంలో కూడా ఎక్స్పర్టే ఆయన. అప్పుడే కదా అటు తొలగించగలడు. బాధ ఎందుకు వస్తుందో తెలిస్తే దాన్ని తొలగించగలవు. ఇంచేత మొట్టమొదట మనకున్నది ఏంటంటే వక్రతుండం. వక్రతుండం అంటే ఏది మన భావ, ఏ భావన మన మనస్సులోకి రాకూడదో ఆ భావన వస్తుంది ముందు మనకి. స్వామి వారు అనేక ఉపన్యాసాలు ఇస్తున్నప్పుడు ఆయన వేసిన ఆ డయాస్ పక్కనే ఇంకో డయాస్ ఉండేది, ఆయన్ని నిందిస్తూ, అక్షరాల నిందిస్తూ. చదివారా అది ఆయన జీవితంలో? ఎంత చెడు వాళ్ళని ఆయన వెంటేయండి అర్హాన్ని పట్టుకుని అల్లే వినండి అన్నాడు. ఆయన విన్నాడు వాళ్ళు నిందిస్తూ ఉంటే. ఏమల్లే, ఎవరిని ఏమీ అనలేదు ఆయన. ఆ నిందించిన వాళ్ళల్లో చాలా మంది 3-4 సంవత్సరాల తర్వాత ఆయనకి చాలా సవ్యమైనటువంటి కార్యకర్తలుగా అయ్యారు. మిగతా భక్తులు మా గురువుగారిని నిందిస్తారా అని సహించలేనట్టు నటించిన వారు ఆయనకి ఎందుకు పనికిరాలేదు? ఆయన చరిత్ర చదవండి. ఎవరైతే ఆయన్ని కమ్యూనిస్టులు వాళ్ళు కొంతమంది ఒప్పుకోలేదు నేను చేసేటటువంటి కార్యక్రమాన్ని, అదే డయాస్ మీద, సేమ్ డయాస్, అన్ని నిందించారు, తిట్టారు. చాలా మంది వీళ్ళని అలా తిట్టనివ్వకూడదండి, మేము కొట్టేస్తాం, చంపేస్తాం, నరికేస్తాం అన్నాడు. ఏమీ లేదు, నోరు ముసుకుని వినండి అన్నది. సరే వాళ్ళు ఆగారు, వెళ్ళిపోయారు. కాలక్రమంలో 2-3 ఏళ్ల తర్వాత వాళ్లే చాలా పెద్ద కార్యకర్తలుగా మారారు. ఈ భక్తులు పేర్లు కూడా మనకి తెలియవు. చాలా జాగ్రత్తగా ఉండండి మీరు. గురుచరిత్ర చదివేటప్పుడు మీ యాంగిల్లో చదవటం కాదు, అక్కడ ఏం జరుగుతోంది రియల్గా, ఆయనకి ఎవడు ఉపయోగపడ్డాడు? భక్తులు ఎప్పుడూ భగవంతుడు ఉపయోగపడలేదు. భగవంతుడి దగ్గర యాచించటమే తప్ప నాకు ఇది ఇవ్వండి అది ఇవ్వండి అని. నేను నీ పనికి ఎందుకైనా పనికొస్తానా? ఇంకా 12 ఏళ్ల గోగర్భ కింద నుంది గుహలో సాధన చేసుకుంటున్నప్పుడు ఆయన నోట్లోంచి వచ్చినటువంటి మొట్టమొదటి కోరిక ఏంటి అంటే, నాకు అనన్య భక్తి ఎలా వస్తుంది, అఖండ భక్తి ఎలా వస్తుంది అది అడిగాడు ఆయన. అది అడిగాక ఏంటి, అందరినీ సమభావంతో నేను ఎలా చూడగలను? చేత ఈ పుస్తకం చదువుతున్నప్పుడు ఈ పాయింట్స్ మీరు రేపు చదువుకోండి. ఏ పేజీలో ఉందో అది నేను చెప్పను, కానీ పుస్తకం ఇక్కడ వదిలిపెడతాను నేను, ఆ పేజీని మీరు తిప్పుకోవచ్చు, అండర్లైన్ చేశాను నేను. చేత ప్రతిరోజు నిద్ర లేవగానే స్వామివారు కనుక విశిష్టమైనటువంటి దేవతా శక్తులతో ఆవిర్భవించినటువంటి వ్యక్తి కనుక ఆయన చేయగలిగాడు, మా సో ఎక్కడ వస్తుందండి? ఏంటి ఏమంటారు మీరు? మా సో ఎక్కడ వస్తుంది? మీతోనే ఏది, మీతో అవ్వకపోతే ఆయన పిచ్చి అయినా ఇలా ఆశ్రమాలు అవి పెట్టమంటాను. మీతో అవ్వదు అనుకుంటే ఆశ్రమాలు ఎందుకు పెట్టడం? ఆయన ఆశ్రమాన్ని పెట్టాడు అంటేనే అర్థం ఏంటి? ఆయన మీరు సాధించగలరు అనేటటువంటి నమ్మకం ఆయనకుంది. మీకు ఎగ్గొట్టాలి అనేటటువంటి మానసిక స్థితి, కష్టపడకుండా ఉండాలి అనేటటువంటి మానసిక స్థితి, కష్టపడండి. అంచేత మొట్టమొదటిది నిద్ర లేవగానే ఆయనకి ఆశువుగా ఆ శ్లోకం వచ్చింది. గోగర్భ సమాధి గుహలోకి ప్రవేశించటానికి ముందు ఆయన నోట్లోంచి ఆ శ్లోకం ఆశువుగా వచ్చింది. ఆ శ్లోకం ఏమిటి? ఆ శ్లోకం అన్నది రేపు మీరు స్టార్ట్ చేసే ముందు ఆ శ్లోకాన్ని పట్టుకోగలిగితే, ఇంకేంటే ఇంత పెద్ద పుస్తకం ఏం కాదు కదా ఇది, ఒక్కొక్క అలా 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 పేజీలు చెప్పినా మీకు దొరికిపోతుంది ఆ శ్లోకం. అది పట్టుకోండి మొట్టమొదటి హోంవర్క్ మీకు. అది ప్రతిరోజు మన నోట్లోంచి ముందు రావాలి. రాత్రి పడుకునేటప్పుడు మన నోట్లోంచి లాస్ట్ మాట ఇవ్వాలి. అది ఆ శ్లోకం మీరు నోట్లోంచి ఉచ్చరణ చేసిన తర్వాత ఇంకా మాట్లాడకూడదు. అది మలయాళ స్వామి భక్తులకే మాత్రమే నేను చెప్పటం లేదు. ఎవరికి చెప్తున్నాను? అది ఆధ్యాత్మిక విద్యా విషయము నేర్చుకోదలుచుకున్న వాళ్ళందరూ ఇది నేర్చుకోండి ఈ గురువు దగ్గర. ఆ శ్లోకము ఆ శ్లోకంలో ఉన్నది నేను చెప్తున్నాను. ఏముందో అనన్య భక్తి, అఖండ మరణ, సర్వభూత హితే రత, అందరి జీవాలను నేను సమదృష్టితో చూడగలగటము. ఇది కాక ఇంకొకటి ఉంది, అదేంటో రేపు చెప్పండి నాకు. మీలో ఎవరు ఒక్కడు చెప్పినా నేను ఆనందిస్తా. తీసుకురండి. ఇప్పుడు ఇందాక నేను చెప్పింది గాంధీ మహాత్ముడు అది అంతా ఆయన అని త్రికాలజ్ఞతకు ఇది విన్న శిష్యులు స్వామి చాతుర్మాస్యాది వ్రతాంత సంకల్పములో భక్తులచే పలికించు మాటలు స్మరించుకుని గురుదేవుని త్రికాలజ్ఞతకు ఆశ్చర్యపడేది. పేజీ 369 లో ఉంది. ఇంచేత భజన కీర్తన 2 గంటలు, జపయజ్ఞము సాయంత్రం 2 గంటలు. టైం టేబుల్ అర్థమవుతుంది ఇప్పుడు మీకు. ఈ భజన కీర్తన అనేది శ్రావ్యంగా పాడగలిగే వాళ్ళు కీర్తన చేస్తే భలే ఉంటుంది. అంచేత మేం చేస్తామంటే మేం చేస్తామని మేము అందరూ చేయబాకండి. ఈ భజన కీర్తన అది ఆ పూర్వజన్మ సుకృతంలో ఆ వాక్సిద్ధి ఉన్నటువంటి వాళ్ళ చేత చేయించుకోండి. మీరు మేము కూడా భజనలు చేసేయగలమండి అంటే నేను చేయగలను భజనలు. ఇప్పుడు నేను భజన మొదలెడితే మీరు పారిపోరు, ఎందుకు పారిపోరు అంటే తప్పదు కనుక మాస్టర్ చేస్తున్నారని. కానీ నాకు తెలుసు కదా పారిపోతారని, అంచేత నేను భజన చేయను. చేత శ్రావ్యత ఉన్నటువంటి వాళ్ళని అందుకని టైం ఇవ్వటం లేదు నేను. మీరున్నటువంటి క్షేత్రంలో అందులో మీరు అసలు కళ్ళు తెరిచి చుట్టుపక్కల కూడా చూడరు కదా. ఆయుర్వేదంలో ఓ విచిత్రమైనటువంటి మాట రాస్తాడు. ఒక విష జంతువు ఎవరినైనా కుట్టితే అది ఎక్కడ కుట్టిందో అక్కడే దాని విరుగుడు కూడా ఉంటుంది మందు అని ఆయుర్వేదము సప్రమాణంగా చెప్తుంది. అంటే పాము ఎవరినైనా కాటేసింది అనుకోండి, ఒక అడవిలో ఎక్కడ కాటేసిందో అక్కడే మందు ఉంటుంది. మళ్ళా మందు కోసం మీరు ఎక్కడికో పరిగెట్టక్కర్లేదు. సృష్టిలోని సమస్య అది. పాజిటివ్ కరెంట్ ఎక్కడ ఉంటుందో నెగిటివ్ కరెంట్ అక్కడే ఉంటుంది. ఉత్తర ధ్రువం ఎక్కడుంటుందో దక్షిణ ధ్రువం అక్కడే ఉంటుంది. సేమ్ థింగ్, ఏదైతే ప్రాణాలు తీసివేసేటటువంటి శక్తి ఉంటుందో అక్కడే ప్రాణాలు ఇచ్చేటటువంటి శక్తి కూడా ఉంటుంది. ప్రకృతి సహజం అది, మనం అక్కడ చూడం అంతే. ఇంకేత ఇక్కడ మనకి భజన కీర్తన ఎందుకు చెప్తున్నాను ఈ ఉదాహరణ అర్థమైందా? మనం చేయించుకుందాం అనుకోగానే ఖచ్చితంగా మీ ఇంటి పక్కనే మీ పక్కనే ఎవడో ఉంటాడు చేయగలిగేవాడు. మీరు అక్కడ చూడరు, మీరు అక్కడ చూస్తారు, అక్కడే ఉంటుంది అంతా కూడా. చేత భజన కీర్తన, దాని తర్వాత జపయజ్ఞము. జపయజ్ఞంలో భాగము ఈ యజ్ఞము హోమము. ఇక్కడ ఈ హోమానికి మీరు ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలి? అగ్ని మండుతూ ఉండాలి, ఒకడు ఆహుతి వేస్తూ ఉంటాడు, ఇంకొకడు కేవలము ఆ మంట దిగజారకుండా నెయ్యిని మానిటర్ చేస్తాడు. నెయ్యి వేయకండి, ఎక్కడ నెయ్యి వేస్తే ఆ మంట బాగా వస్తుంది, ఎక్కడ పొగ వస్తుందో చూసుకుని వేయటం నేర్చుకోండి కదా. క్లియర్? ఇది మాత్రం పొద్దున్న 2 గంటలు జరగాలి, సాయంత్రం 2 గంటలు జరగాలి. దాని తర్వాత మధ్యాహ్నం భోజనానికి ముందు కనీసము 3 గంటల పాటు గీతాపారాయణ, కఠోపనిషత్తు, పతంజలి యోగ సూత్రాల మీద చర్చలు జరగాలి. చర్చలు అంటే అర్థం ఏంటి? ఫలానా అక్షరం ఇలాగ రాయాలా, లేకపోతే ఇంకోలా కూడా రాయొచ్చు, అది కూడా చర్చేగా. ఆ అనే అక్షరము సంస్కృతంలో 2 రకాలుగా రాయొచ్చు తెలుసా. హిందీ వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఒకటి ఆ ఇలా రాయొచ్చు, ఇంకోటి పా అనే అక్షరం రాసి 3 గీతలు గీస్తారు, అది కూడా అది కూడా చర్చేగా, కానీ ఆ చర్చలు ఆధ్యాత్మిక జగత్తుకు ఉపయోగపడవు. పిచ్చి చర్చలు కాదు మీరు చేసుకోవాల్సింది. సాధనలో మీకు వచ్చేటటువంటి అడ్డంకుల గురించి చర్చించుకోమన్నాడు ఆయన. అంటే గీతా సాధన మీరు చేయదలుచుకుంటే ఈ సత్రయాగంలో మధ్యాహ్నం భోజనానికి ముందు కనీసం 3 గంటలు. అంటే అది ఎలాగ కనీసం 3 గంటల టైమింగ్ అవుతుంది మీకు? పొద్దున్న 5 నుంచి 7 వరకు 2 గంటల పాటు యజ్ఞం చేసుకుంటే 7 నుంచి 8, 8:30 వరకు మీరు టిఫిన్ అలాంటివి ఏదైనా ఏర్పాటు చేసుకుంటే 8:30 నుంచి 3 గంటలు 4 గంటలు అంటే 12:30. అర్థమైంది కదా? కనీసం 3 గంటలు అన్నారు. అంచేత ఎప్పుడు 3 గంటలు అవుతుందా అని గడియారం మీరు చూడటం కాదు, కనీసం అంటే మినిమం అని. అంచేత కనీసం చేశారంటే మీరు చాలా అధములు అని అర్థం, ఎక్కువ చేయాలి. సరే మధ్యాహ్నం అరౌండ్ 1 o'clock ఎన్ని కార్యక్రమాలు అయిపోయాయి మీవి? భజన కీర్తన 1 గంట అయి ఉంటుంది, 2 గంటలు జపయజ్ఞం అయి ఉంటుంది, 3 గంటలు అది కాక 3 గంటల పాటు భగవద్గీత కానీ కఠోపనిషత్తు కానీ పతంజలి యోగ సూత్రాలు కానీ ఈయనకి చాలా ఇష్టము. ఈ 3 మరి మనం ఏం చెప్పుకుంటాం ఈయన గురించి? మీరు నా నోట్తో వినలేదు కదా ఎప్పుడు మలయాళ స్వామి గురించి, విన్నారా ఎప్పుడైనా? కానీ వీటి గీత గురించి విన్నారా? పతంజలి యోగ సూత్రాల గురించి విన్నట్టు గుర్తుందా కనీసం? కఠోపనిషత్ అనే మాట ఎప్పుడైనా విన్నారా? అంటే ఆ గురు పరంపరలో ఆ భావాలు ఎలా కరెక్ట్ గా వ్యక్తం అవుతాయి, ఎవరు చెప్పినా ఒకటే చెప్తారు. ఇది ఎంతవరకు జరగాలి? ఇది ఈ కార్యక్రమం మినిమం 3 అవర్స్ బిఫోర్ ఫుడ్. ఫుడ్కి ముందు 5 ప్రాణాలు 5 ఉపప్రాణాలు గురించి చర్చ చేసుకుని భగవద్గీత యొక్క 15వ అధ్యాయంలో దీని గురించి చాలా స్పష్టంగా చెప్పాడు భగవద్గీతలో ఆహారాన్ని ఎలా తీసుకోవాలో. అంచేత చాలా ఆశ్రమాలలో ఆహారానికి ముందు ఈ 15వ అధ్యాయం చదువుతారు. ఎందుకు చదువుతారు అంటే చదివినా మీకు అర్థం తెలియకపోయినా సంస్కృతంలో ఉన్న గొప్పతనం ఏంటి అంటే రిజల్ట్స్ వచ్చేస్తాయి. తెలుగు భాషలో వాటిలో దాని ట్రాన్స్లేషన్స్ చదివితే మీకు అర్థమయ్యి ఆచరిస్తే రిజల్ట్ వస్తుంది. సంస్కృత శ్లోకాలలో ఉన్న గొప్పతనం ఏమిటి అంటే మీకు అర్థం అవ్వకపోయినా తప్పుడు ఉచ్చారణ చేసినా రిజల్ట్ వస్తుంది. అందుకు సంస్కృతం చదవమంట. అందుకనే మలయాళ స్వామి వారికి సంస్కృతం అంటే అంత ప్రేమ, సంస్కృతం నేర్చుకు తీరాలి అందరూ అని. మరి ఆయన శిష్యుల్లో ఎంతమంది నేర్చుకుంటున్నారో నాకు తెలియదు, వాళ్ళు గురువు యొక్క శిష్యులు అనుకునే పేరుకి మీకు అర్హత ఉన్నదా? కొంచెం బయటపడండి ఆ సమస్య నుంచి. వయసుతో సంబంధం లేదు ఇక్కడ, అది గుర్తుంచుకోండి. వయస్సు కాదు ఇక్కడ, నేను ముసలాన్ని అయిపోయాను ఇంకా నేనేం చేయగలను అని కాదు. ఏ క్షణంలో అయినా మీరు ఏదైనా నేర్చుకోవచ్చు. ఆత్మహత్య చేసుకోబోయారు ఆయన మలయాళ స్వాముల వారు, మీకు తెలుసునో తెలియదు. 9 సంవత్సరాలు గడిచిపోయాయి, గోగర్భంలో తపస్సు చేసుకుంటున్నాను. నిశ్చలమైనటువంటి అసంప్రజ్ఞాత స్థితి నాకు రాలేదు, ఇంకెందుకు ఈ జీవితము అని ఆత్మహత్య చేసుకోబోయాడు. ఎలా చేసుకోవాలి? ఎలా చేసుకోవాలి అంటే ముందే అనుకున్నాడు అంటే ఇంత విషయం దయచేసిపోదాం అనుకున్నాడు. ఇందులో ఉంది, చదువుకోండి. అది గురువులు ఏది దాచారో మళ్ళాగే వాళ్ళు బాధపడతారు. ఆ బాధలు మనకి తెలియవు. తెలిస్తే మనం బాధపడుతున్నట్టే ఆయన బాధపడ్డాడు. కానీ ఆ బాధను ఆయన దాటాడు. ఎలా దాటాడో ఆయనే చెప్పాడు, మనం అలాగే దాటుదాం. అంటే ఆయనకు ఒక అనుమానం వచ్చింది. భగవద్గీతలో ఒక మాట ఉన్నది, అంతకాలే చ మామైవ, చివరి క్షణాలలో ఎవరిని తలుచుకుంటే ఇవ అలాగ తయారవుతావు. మామ అనేది వదిలేసేయి, అంతకాలంలో నువ్వు ఏది తలుచుకుంటే అది అవుతావు. జడభరతుడి కథ తెలుసు కదా, చాలా గొప్ప తపస్వి ఆయన. ఈయన ఆశ్రమం ముందు నదిలో స్నానం చేస్తూ ఉంటే ఇంకా ప్రసవానికి దగ్గరగా ఉన్నటువంటి ఒక జింక నీళ్లు తాగటానికి వచ్చింది. జింక అంటారో లేడ్ అంటారో మళ్ళీ అక్కడ మీరు నన్ను కరెక్ట్ చేయకండి, భావం అర్థం చేసుకోండి అంతే. అది ఎద్దు ఎలా ప్రసరిస్తుంది అని అడగండి. నేను ఎద్దన్నా ఆవు అనుకోండి, అది సవ్యమైన ఆలోచన. భాష కాదు కావాల్సింది అక్కడ, భావం. ఆ లేడి నీళ్లు తాగటానికి వచ్చింది, పెద్ద పులి దాని మీద కురికింది. ఉరగ్గానే ప్రసవించింది, పెద్ద పులి ఆ జింకను లేడిని తీసుకుంది. ఇప్పుడు ఆ జింకను ఏం చేయాలి ఆ లేడిని? జీవకారుణ్యం పెంచాడు, పెంచాడు బాగానే ఉంది. 10 ఏళ్ళు 12 ఏళ్ళు 8 ఏళ్ళు అయింది అది పెరుగుతోంది జింక ఆశ్రమంలో. ఈ మునికి అవసాన కాలం వచ్చింది. అవసాన కాలం వస్తే భగవంతుడి మీద ఆయన దృష్టి లేదు. ఎక్కడుంది ఈ జింక? ఏమవుతుంది అనుకుంటూ వెళ్ళాడు జింక. కానీ ఇంత పెద్ద సాధకుడు కదా, అంచేత జింకగా ఉన్నా కూడా ఆ స్మృతి ఉంది. మన మోడల్ ఎడ్యుకేటెడ్ వాళ్ళకి జింకకేంటి స్మృతి ఉండటం ఏంటి అని మలయాళ స్వామి వారి చరిత్రలో, ఈయన ఇక్కడ గోగర్భంలో తపస్సు చేస్తున్నప్పుడే ఒక్కొక్కసారి ఆయనకి ఇక్కడ మానసికమైనటువంటి ఉద్వేగాలు, అంటే భక్తులు ఎక్కువ వచ్చేసి తపోభంగం చేస్తే ఆయన పైకి వెళ్ళేవారు. ఏంటది అక్కడ రెండు కొండలు తుంబరకోన, అక్కడికి వెళ్ళి ఆయన తపస్సు చేసుకునేవాడు. తమాష ఏం జరిగింది, ఆ భగవంతుడు మహిమ ఎలా ఉంటుందో, మీరేమో ఈ కారణం వల్ల చేయలేదంటారు, ఈయనేమో మనుషుల యొక్క తాకిడి తట్టుకోలేక అక్కడికి వెళ్ళిపోయాడు. కొంతమంది వ్యక్తులు ఈయనకి భోజనం తీసుకుని వస్తూ దారి తప్పి తుంబరకోన చేరుతున్నారు. వాళ్ళు వస్తున్నది ఎక్కడికి? గోగర్భానికి. ఈయన అక్కడికి వెళ్తే ఏం జరిగింది? వాళ్ళు దారి తప్ప అక్కడ వచ్చారు. కానీ ఇంకా నేచర్ ఇంకా భగవంతుడే ఇచ్చాడు యోగక్షేమం వహామ్యమని. మేము మన మూర్ఖత్వం ఎలా ఉంటుంది అంటే, మనం ఏదో స్వామి యొక్క యోగక్షేమాలు తీసుకుంటాం, మా మాస్టర్ ఆరోగ్యం మేము కాపాడేసుకుంటాం, అంచేత వాళ్ళు తప్ప ఇంకోవాళ్ళు మాస్టర్ దగ్గరికి రాకూడదు, లేకపోతే మాస్టర్కి సేవ ఎలా చేయాలో వాళ్ళు ఇంకోళ్ళకి చెప్తూ ఉంటారు వాళ్ళకి పెద్ద వచ్చినట్టు. ఉదాహరణకి కాళ్ళు నొప్పిగా ఉందనుకో మాస్టర్కి, మాస్టర్కి ఎవరో కాలు పడుతున్నారు. కాలు పడుతుంటే మాస్టర్ కాలు పట్టించుకుంటున్నారు, వాళ్ళు వాళ్ళకి చెప్తారు గట్టిగా నొక్కకండి మాస్టర్కి అని. మాస్టర్ గట్టిగా నొక్కాలో మెల్లిగా నొక్కాలో ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలి కదా, మరి ఎవరు చెప్తున్నారు? ఏంటంటే బాబా మాస్టర్కి నోరు లేదు, ఆయన గట్టిగా మాట్లాడలేడు. కమ్యూనికేట్ ఇప్పుడు ఎప్పుడు చేయాలి, ఎవరికి చేయాలి, ఎప్పుడు చేయాలి? నాకు సేవ చేస్తున్నప్పుడు, నా అంటే నేను నా సంగతి చెప్పటండి, గురువు సంగతి చెప్తున్నా. గట్టిగా నొక్కదు. ఇంకోటి ఏంటి, గురువుకి ఎప్పుడు కూడా విరిగిపోయిన వస్తువులు కానీ పాత వస్తువులు కానీ ఉపయోగించకూడదు. ఎందుకు ఉపయోగించకూడదు అంటే, నువ్వు గురువుకి ఏమిస్తావో అదే నీకు వస్తుంది. ఆ సింపుల్ లాజిక్ ఎన్నిసార్లు చెప్పినా విందు. అక్కడ గురుస్థానంలో ఎవడున్నాడు అని కాదు, విగ్రహం ఉన్నా మనిషి లేకపోయినా కూడా నువ్వు ఏమి ఇస్తావో అదే అనేక రెట్లు నీకై వస్తుంది. ఎందుకు ఇది చెప్తున్నాను, ఈ ఇలాంటి శిష్యులకు భయపడి ఆయన పారిపోయేవాడు. ఓరి నాయనే వస్తున్నారు ఆయన, వీళ్ళు నాకు సుఖంగా చదవండి ఆయన. 12 ఏళ్ల తపస్సులో జరిగిన సంగతులనే చెప్తున్నాను నేను. జింక గురించి చెప్తే చెప్తున్నాను, అది కూడా అర్థం చేసుకోండి. నేను మళ్ళా మీరు విషయం డైవర్ట్ అవుతే కష్టపడదు. ఈయన జింకలుగా ఉన్నా కూడా ఆత్మజ్ఞానం ఉంది కనుక నెక్స్ట్ బర్త్లో జడభరతుడుగా పుట్టాడు, అంటే జింక తర్వాత బర్త్లో. ఇదంతా గుర్తొచ్చింది ఆయనకి, బాబో ఇంకా ఎవరితో ఏ సంబంధం పెట్టుకున్నా కొంపలు అంటుకుపోతాయని జడంగా ఉండిపోయాడు. సరే మలయాళస్వామి అక్కడికి వెళ్ళాడు. వెళ్తే వీళ్ళు ఆహారాలు తీసుకొచ్చారు. వీళ్ళు ఒక్కళ్ళు రాదుగా ఆహారం తీసుకొచ్చేవాళ్ళు, అడవిలోకి వెళ్తూ ఉంటే 10-15 మంది వచ్చి ఉంటారు. స్వామికి ఆహారం పెడుతూ ఉంటే చిరుత పులి తీసుకుంది. ఇంకా వీళ్ళు కాగడాలు పట్టుకుని అది పట్టుకుని దాన్ని తరిమేద్దామని మళ్ళీ చూసి వెళ్ళటానికి వచ్చింది, వెళ్ళిపోనివ్వండి అని తను తన వాళ్ళని కూడా తెలుసుకుని తన దగ్గరికి వెళ్ళాడు. తుమ్మురుచుకోనకి నాతో పాటు ఎవరు వచ్చారు, ఇక్కడ ఉన్నారు ఎవరైనా నాతో పాటు వచ్చిన వాళ్ళు? అప్పుడు ఆ నీళ్లు పడతాయి కదా, ఆ నీళ్లు ఒక పాయలాగా తీరుతుంది. ఆ పాయకి ఎంత పెద్ద పాయ అది, జస్ట్ 1 ఫీట్ ఆర్ 1.5 ఫీట్. అటువైపు చిరుతపులు ఉంది, ఇటువైపు మలయాళస్థాయం. వెళ్ళాక అది కాసేపు కూర్చుని వీళ్ళు తీసుకెళ్ళింది ఏదో దాన్ని పెట్టారు, అది తిన్నది ఏదో తింది. తిన్న తర్వాత ఏమన్నాడు అంటే, ఇక్కడ అనేక మంది ఋషులు తపస్సు చేసుకుంటూ ఉంటారు, నా దర్శనం కోసం వచ్చారు ఆ రూపంలో. వెళ్ళిపోయారు. వాళ్ళకి అర్థమైంది ఎందుకు చెప్పాను, ఒక గురువు దగ్గరికి వచ్చే జంతువులు కూడా పూర్వజన్మలో పెద్ద సాధకులై ఉంటాయి. ఇంకో ఇలాగ భ్రష్టండి, ఇంకా భ్రష్టత్వం ఏం కాదు, అది ఆ చిన్న చిన్న చివరి చివరి ఆ కరెక్టింగ్ ద ఎడ్జెస్ రౌండ్ ఆఫ్ చేసుకోవటానికి ఆ జంతు యోనుల్లో వస్తూ ఉంటారు. వాళ్ళు మాత్రమే గురువు దగ్గరికి వస్తారు. అర్హత లేనటువంటి శిష్యుల్ని నేను రానివ్వను అని గురువు చెప్తున్నప్పుడు, అర్హత లేని జంతువులు వస్తాయని మీరు ఎలా అనుకుంటారు గురువు దగ్గరికి? రమణ మహర్షి దగ్గరికి కూడా ఒక కోతి వచ్చేది. అప్పుడు ఆయన ఏం చెప్పాడు, ఆ కోతిని ఓదార్చేది. ఆ కోతి ఏంటంటే పంగు, పంగు అంటే లేమి కుంటిది. సరే 5-6 ఏళ్ల తర్వాత మళ్ళా వచ్చింది ఆ కోతి, ఏదో కిచ్చిలాడింది. వీళ్ళు రాళ్ళలో ఏదో వేసుకుంటూ ఉండి ఆగండి, అప్పుడు నా దగ్గరికి ఆ దెబ్బ తిని కుంటిదైన కోతి ఇప్పుడు వచ్చి చెప్తోంది నాతో, నేను రాజునయ్యాను. దేనికి రాజు అయింది? ఈ సంఘటన రమణ మహర్షి ఎందుకు చెప్పుంటాడు, ఎందుకు చెప్పుంటాడు? కోతులే ఆయన దగ్గరకు వస్తే రాజులు అవుతే, మనిషి ఏమి కాలేకపోతున్నాడు ఎందుకంటే ఎలా ఆలోచించాలో ఎలా గురువు దగ్గర ఉండాలో తెలియటం లేదు. దానికి తెలిసింది కోతికి, కోతులకే తెలుస్తాయేమో, మరి హనుమంతుడికే తెలిసింది రాముడిని ఎలా సేవ చేసుకోవాలి. పాయింట్ అర్థమైందా? మలయాళ స్వామి జీవితంలో మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఆయన దగ్గరికే కాదు, ఈ పేర్లు కూడా చెప్పాను కదా, రమణ మహర్షి, గాంధీ గారు, వీళ్ళు వీళ్ళందరి దగ్గరికి వచ్చినటువంటి జంతువులు, ముఖ్యంగా రమణ మహర్షి దగ్గరికి ఒక కుక్క, ఒక కాకి, ఒక ఆవు, వాటికి ఎందుకు సమాధి కట్టించాడని కూడా ఒక్క మూర్ఖుడికి బుర్ర వెలగదు. వక్రతుండం మహాకాయం అంత తప్పుడు ఆలోచనలే. కాకికి ఎందుకు సమాధి కట్టించాలి రమణ మహర్షి? ఎందుకే ఉంటుంది? గోవుకి ఎందుకు కట్టించాలి సమాధి? కుక్కకి ఎందుకు కట్టించాలి? ఇంకా అనేక జీవ జంతువులు చచ్చిపోయి ఉంటాయి కదా ఆశ్రమంలో, వాటికి కట్టించలేదుగా. ఏమై ఉంటాయి? ఖచ్చితంగా పూర్వజన్మంలో ఈ గురువు యొక్క చాలా మంచి శిష్యులు అయి ఉంటారు. ఆ లాస్ట్ టైంలో ఎక్కడో మతి క్షీణించింది. ఇదంతా ఎందుకు చెప్పుకొస్తున్నాను, ఈయన ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటూ నేను విషం తాగితే ఆ క్షణంలో నాకు ఏం గుర్తొస్తుందో, ఇప్పుడు సరే బాగానే ఉంది, అప్పుడు ఏం గుర్తొస్తుందో, అప్పుడు మళ్ళీ నా జీవితం వేస్టే కదా అని ఆ విధంగా ఆత్మహత్య చేసుకోలేదు. కొండ దూకి చచ్చిపోదాం అనుకున్నాడు, ఆత్మహత్య చేసుకోలేదు. అలా రకరకాల ప్రయత్నాలు చేద్దాం అనుకున్నాడు, చేయలే. ఎందుకంటే అది తప్పు అని మనకు అర్థం అవ్వాలి. మీరు ఎప్పుడైనా ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్నా అలాంటి పరిస్థితుల నుంచి నేను పారిపోతాను అనుకోకూడదు అని ఆ జీవితం చెప్తోంది మనకి. పారిపోదామనే కదా అనుకున్నాడు ఆయన, 9 ఏళ్ళు నేను చేశాను తపస్సు, ఏం లాభం లేదని. అప్పుడు ఒక విచిత్రమైనటువంటి స్ఫురణ ఆయనకి కలిగింది. ఆ స్ఫురణ కలిగిన 3 సంవత్సరాలలో ఆయనకి ఆత్మదర్శనం అయిపోయినది. ఆయన ఏం గ్యారంటీ ఇచ్చాడంటే, ఇందులోనే ఈ స్ఫురణ మీకు అర్థమవుతే మీకు కూడా 3 ఏళ్లలో ఆత్మదర్శనం అయిపోతుంది. అది ఎక్కడ చెప్పాడు చూసుకోండి. అక్కడ 1 శ్లోకం స్ఫురణ మొదటిది. ఎప్పుడు వచ్చింది ఆ శ్లోకం ఆయనకి? 12 సంవత్సరాలు అక్కడ ఉండటానికి ప్రవేశిస్తున్నప్పుడు. ఆ శ్లోకం సంస్కృతంలో ఉంది. ఈ స్ఫురణ సంస్కృతంలో లేదు, తెలుగులోనే రాశాడు. అది ఎవడు పట్టుకుంటాడో వాడికి 3 ఏళ్ళు చాలు. ఆయన రాశాడు 3 ఏళ్ళు చాలు, 3 ఏళ్లలో నాకు అయిపోయింది, మీకు అయిపోతుంది. ఈ మాట ఇంకోళ్ళు ఎవరైనా అన్నారా? చాలు, మూడేళ్ళు చాలు, నాలుగేళ్ళు చాలు అని. మలయాళ స్వామి వారు కాకుండా ఇంకో గురువు ఎవరైనా ఈ మాట అన్నాడా అన్నట్టు నేను ఎప్పుడైనా చెప్పానా మీకు? ప్రశ్న అర్థమవుతుందా? ఈ మాట ఎప్పుడైనా చెప్పానా మీకు? ఈ కాలం మీరు జన్మజన్మలు ఏం చేయక్కర్లేదు. శిలాల శర్మ ఆచార్య చెప్పాడు, లారీ మహాశయ చెప్పాడు, అరవిందో చెప్పాడు, ఇదే మాట వాళ్ళు చెప్పారు. ఇంచేత ఈయన నేను 9 శరీరాల్లో పనిచేస్తున్నాను అన్నప్పుడు శ్రీరామ శర్మ ఆచార్య శరీరం కూడా ఈయందే అయి ఉండవచ్చుగా, ఈయందే అని మీకు తర్వాత నేను నిరూపిస్తాను. నేను ఇందులో జరిగినటువంటి సంఘటనలు, ఈ గురువుల యొక్క జరిగిన సంఘటనలు మీకు అర్థమవుతే మీకు అర్థమవుతుంది ఒకే వ్యక్తి 9 శరీరాల్లో పనిచేశాడు అని. కానీ ఒకే చేతనత్వము 9 శరీరాల్లో ఈనాడు పనిచేస్తోంది అని చెప్పినటువంటి ఒక వ్యక్తి గురించి నేను ఎప్పుడు మీకు చెప్పలేదేమో. ట్యూస్డే లోప్సాంగ్ రంప అనేటటువంటి ఒక మహనీయుడు హిమాలయాజులో ఉన్నాడు. ఆయన 13 పుస్తకాలు రాశాడు. అందులో ద కేవ్ ఆఫ్ ది ఏన్షియంట్ పుస్తకం పేరు. ద కేవ్ ఆఫ్ ది ఏన్షియంట్ అంటే సనాతనులు సాధన చేసిన గుహ అని అర్థం. ఈయన గోగర్భంలో సాధన చేశాడు. ఆ పుస్తకం పేరేంటి? గోగర్భం అని అర్థం. కేవ్ ఆఫ్ ది ఏన్షియంట్స్, ఏన్షియంట్స్ అంటే సనాతనులు. కేవ్ అంటే గుహ, సనాతనులు సాధన చేసిన గుహ అనే పుస్తకంలో ఈ మాట రాశాడు. గురువులకి సవ్యమైనటువంటి శిష్యులు దొరక్కపోవటం వల్ల అనేక క్షేత్రాలలో వారే విభిన్న శరీరాలతో పనిచేస్తున్నారు. అది తెలుసుకున్నప్పుడు మనం ఏం చేయాలి? ఆయనే ఆ శరీరాలతో అనేక చోట్ల పనిచేసినప్పుడు ఎందుకు పనిచేశాడు? ఏదో ఒక విషయం చెప్పడానికేగా. మరి మనం ఏం చేయాలి? వేరువేరుగా ఉండాలా? అందరూ కలిసిపోవాలా? కలిసి ఏం చేయాలి? అదే అర్థం కావటం. ఇంత పెద్ద ఆశ్రమాలు పెట్టుకుంటున్నాం, మనం ఏం చేద్దాం? సత్రయాగాలు పెట్టుకోమని చెప్తున్నాను నేను. సత్రయాగాలు ఎక్కడ పెట్టుకుంటాం? ఆశ్రమంలో పెట్టుకోండి. వసతులు అన్ని ఉండాలి కదా సత్రయాగాలు. ఇంతకంటే పెద్ద సత్ర మీకు వసతులు ఎక్కడ దొరుకుతాయి? దొరుకుతాయా? ఏం కావాలంటే అక్కడ మనకి దొరుకుతుంది కదా. ఇక్కడ వాతావరణం గురించి మాట్లాడుతున్నాను. మరి ఇక్కడ సత్రయాగం ప్రతి నెల 7 రోజుల పాటు దొరుకునే చెప్పి దీక్ష కూడా తీసుకోలేకపోతే ఇంకా మలయాళ స్వామికి మీరు ఏంటిటే ఇచ్చేనివ్వండి. మీరు చాలా గొప్ప గురువు గారు అంటావా? చాలా గొప్ప గురువు గారని ఆయన తెలుసు. ఆయనకి ఆయన చాలా గొప్పవాడే. మనం ఆయనకి తగిన శిష్యులం అవునా కాదా? వినరండి ఎవరు మేము చెప్తే. ఆయన మాట మనం వింటున్నావా? నీ మాట నువ్వు ఆయన మాట వినుంటే నీ మాట వినేవాళ్ళు వస్తారు. నువ్వు నీ గురువు మాట వింటలేదు కనుక, గురువు చెప్పిన మార్గంలో నువ్వు వెళ్ళటం లేదు కనుక నీ మాట ఎవడు వింటలే. ఆయన మార్గాన్ని నువ్వు టిక్కు పెడితే ఖచ్చితంగా వినేవాళ్ళు దొరుకుతారు. దొరకలేదు, నీ అదృష్టం అది, నువ్వే చేసుకో. మళ్ళా ఇంకోటికి ఎందుకు మంచి కర్మలో భాగం పంచడం? క్లియర్? అంచేత నిద్ర లేవగానే ఒక శ్లోకము, పడుకునేటప్పుడు ఒక శ్లోకము, దాని తర్వాత 3 సంవత్సరాలలోనే మేము ఆత్మజ్ఞానము పొందుతాము అనేటటువంటిది ఆయన గ్యారంటీ ఇస్తున్నాడు. ఈ పుస్తకంలో ఆయన రాసుకున్నాడు. నాకే కాదు, ఎవరికైనా వస్తున్నాడు ఇలా చేసి. మేము 3 సంవత్సరాల పాటు ఆత్మజ్ఞానం కొరకు ప్రయత్నించలేము అని రిటైర్డ్ అయిపోయినటువంటి ఇంకో పని పాట లేనటువంటి వ్యక్తులు ఇది తెలిసినా కూడా ఆ దృష్టికోణంతో పని చేయకపోతే ఏమనుకోవాలి? మీకు ఇంట్రెస్ట్ లేదనుకోవాలి. భగవత్ సాక్షాత్కారం మీకు అక్కర్లేదు అనుకోవాలి. ఆత్మ సాక్షాత్కారం మీకు అక్కర్లేదు అనుకోవాలి. అంతే తప్ప మిమ్మల్ని మీరు కించపరచుకోవద్దు, అబద్ధం చెప్పుకోవద్దు. స్పష్టంగా మీరు విశ్లేషణ చేసుకుంటే ఈ రోజే మీ జీవితాలు మారిపోతాయి. 3 సంవత్సరాల్లో లాగిన్ చేశాడు ఆయన. 3 సంవత్సరాల తర్వాత ఆయన అందులో రాస్తాడు ఈ విధానంగా ఎవడైతే సాధన చేసుకుంటాడు ఖచ్చితంగా 3 ఏళ్లలో వాడికి ఆత్మజ్ఞానం వచ్చేస్తుంది. అది టైం బౌండ్ అనమాట. అది 5 ఏళ్ళు చదివితే గానీ ఏ విధంగా అయితే పరీక్ష రాయనివరో నాలుగేళ్లు చదువుకున్న తర్వాత ఏదో కారణంలో గ్యాప్ వచ్చింది అనుకోండి, పరీక్ష రాయనివాడు ఏం చేస్తాడు, మళ్ళీ 5వ సంవత్సరం పూర్తి చేయాలి కదా. ఇక్కడ అంతే, మొత్తం మీద మీ జీవితంలో ఆ యాంగిల్లో 3 సంవత్సరాలు అంటే 365 రోజులు అంటే 24 గంటలు నిమిషము సెకండ్, అంటే ప్రతి సెకండ్ ప్రతి నిమిషము ప్రతిరోజు 365 రోజులు 3 సంవత్సరాల పాటు అలా జీవించాలి. పాయింట్ అర్థమైందా? కానీ గురువులు మన యొక్క బలహీనత తెలుసు కనుక 365 రోజులు ప్రతి నిమిషము ప్రతి గంట అలా జీవించలేము కనుక కనీసము 1 గంట అయినా 2 గంటలైనా రోజుకి అలా జీవించండి. యాడ్ అవుతూ ఉంటుంది, ఇది బూంద్ బూంద్ సే సాగర్. ఇవాళ 1 గంట అలా గడిపాము, మనం ఎన్ని గంటలు అలా గడపాలి? ఆత్మజ్ఞానం రావాలంటే 365 x 3 అంతే కదా, 3 సంవత్సరాలలో అయిపోవాలి. ప్రతి నిమిషము అలా బతకాలి అంటే 365 రోజులలో 3 సంవత్సరాల పాటు అంటే 365 x 3 x 24 గంటలు లెక్క వేసి చెప్పండి ఎంత అవుతుందో. తర్వాత అన్ని గంటలు మీరు ఒకే 3 సంవత్సరాల్లో పూర్తి చేసేయచ్చు, లేకపోతే ఈయన 8 సంవత్సరాల్లో పూర్తి చేశాడు, అది 12 సంవత్సరాల్లో పూర్తి చేశాడు. శ్రీరామ శర్మ ఆచార్య 24 సంవత్సరాలలో పూర్తి చేశాడు. పరమహంస యోగానంద 5 సంవత్సరాల 8 నెలల 9 రోజుల్లో పూర్తి చేశాడు. ఈ టైం కాదు మీరు చూడాల్సింది, ఏ టైం చూడాలి, ఆ స్థితిలో మీరు ఎంతసేపు ఉన్నారు. ప్రతిరోజు ఆ స్థితిలో ఉండండి 1 గంట, మెల్లిమెల్లిగా అక్కడ చేరుకుంటారు, మిగతా పనులు మీరు చూసుకోవాలి. భావం అర్థమవుతుందా నేను చెప్తుంది, కన్ఫ్యూజ్ అవుతున్నారా? మలయాళ 3 సంవత్సరాల పాటు అంత తీవ్రంగా ఉండగలగటం మనకి చేత కాకపోవచ్చు. రోజుకి 1 గంట అంత తీవ్రంగా ఉండలేమా? 1 గంట ఉండలేమా? ఉండండి 1 గంట. ఇలాంటి ఎన్ని గంటలు అవ్వాలి? 3 x 365 x 24 ఎంత? 26,280 అంటే 21,600 అనుకో, రౌండ్ ఫిగర్. మనం అంతాం కదా 21,600 హంసలు అని. ఎన్ని గంటలు మీరు గంటలు లెక్క పెట్టవద్దు, ఎంత అయిందో. ప్రతిరోజు క్వాలిటీ, రోజుకు 1 గంట అది యాంగిల్లో చేసుకోగలుగుతాము. ఈ సత్ర యాగంలో మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత ఓ 3 గంటల పాటు ఈ స్థితిలో ఉండటానికి అందరూ ట్రై చేయండి. దీన్ని స్వాధ్యాయము అంటాం. సత్రయాగం టైం టేబుల్ చెప్తూ చెప్తున్నాను ఇది నేను. అదేందా అంటే 1 గంటకు భోజనం చేసిన తర్వాత మీరు 1 గంట ఎంతో ఒక గ్యాప్ ఇచ్చుకోండి. ఆ భోజనం ఎలా ఉండాలి? న్యాచురల్లీ చాలా తేలికైనటువంటి ఆహారం ఉండాలి. ఎందుకంటే తర్వాత ఈ తీవ్రమైనటువంటి సాధన మీరు చేసుకోవాలి. 8 గంటలు మినిమం 3 అవర్స్, మ్యాక్సిమం కాదు. అంచేత ఏ 2 గంటలకో ఎప్పుడో మీరు కనుక కూర్చుంటే 3 అవర్స్ అంటే 5 గంటలు. మళ్ళీ 5 నుంచి 7 సాయంత్రం జపయజ్ఞం. దాని తర్వాత రాత్రి 10 గంటల లోపల మీరు ఏదైనా భజన కార్యక్రమాలు కానీ అవి కానీ మిగతా ఏదైనా మీరు పెట్టుకోదలుచుకున్నారు, లేకపోతే బాగా బయట నుంచి వక్తల్ని పిలిపించి మీరిచ్చిన టాపిక్ మీద అనేక సత్రయాగం కదా, ఋషులందరూ కలవాలి, మంచి హృదయాలన్నీ కలవాలి. ఇంచేత గుడుగుడు గుంచా రాగవని మన ఆశ్రమంలోనే మనం ఏదో చేసేసుకుంటూ కుదరదు, అనేక మంది ఇన్వాల్వ్ అవ్వాలి. దానికి మీరు సాయంత్రం పూట జపయజ్ఞం అయిపోయిన తర్వాత భోజనం చేసేసైనా కూర్చోండి, లేదు మీరు డ్యాన్సులు పాటలు భజనలు దాన్ని ఏమంటాం మనం, ఎంటర్టైన్మెంట్, ఆధ్యాత్మిక ఎంటర్టైన్మెంట్గా గడపండి. ఇలాగే ఎన్ని రోజులు గడపాలి? 7 రోజులు గడిపితే మినిమం. దాన్ని మినీ సత్రయాగం అందాం మనం. ఆయన మాట అనలేదు. దాని తర్వాత 21 రోజులది సత్రయాగం, 40 రోజులది మంచి సత్రయాగం. అంటే 21 రోజులది గుడ్ సత్రయాగం, 40 రోజులది బెటర్ సత్రయాగం, 4 మాసాలది బెస్ట్ సత్రయాగం అనమాట. మరి మీరు ప్లాన్ చేసి చేయండి. మరి మలయాళ స్వామి జీవన చరిత్ర చదివితే మీకు ఆ మాత్రం ప్రేరణ స్ఫూర్తి రాకపోతే ఆ స్వామి ఏం చేస్తాడు? ఏ గురువైనా చెప్పగలడు, కానీ అర్జునుడు లాంటి వాడికి
శ్రీకృష్ణుడు చెప్పగలిగాడు, చేయించలేదు. యథేచ్ఛసి కదా కుదా, నీకు ఇష్టం అయితే చేయను ఆయన అన్నాడు. ఇష్టం లేకపోతే మామే. మరి అర్జునుడు ఏమన్నాడు, కరిష్యే వచనంతో నువ్వు చెప్పింది చేస్తాను అన్నాడు. ఇక్కడ ఈ మాట నేను గత 22 ఏళ్ళగా చెప్తాను. నేను ఏ మాట, కరిష్యే వచనంతో అని అర్జునుడు అన్నాడు, చెప్పింది చేస్తానని అని నేనేదో చెప్తాను. చెప్పాక నేనేమంటాను, కొత్తమేరకు కామన్ సెన్స్ అంట. మీరు ఆలోచించుకోండి కామన్ సెన్స్, నేను చెప్పింది మీరు చేయకండి అని. మీరేం చేస్తారు, మీ కామన్ సెన్స్ ని ఉపయోగిస్తారు, గురు సెన్స్ ఉపయోగిస్తారు. గురువు చెప్పాడు అంటే నదిలో దూకేయగలగాలి. దూకలేని వాళ్ళు ఇంకా శిష్యుల యొక్క స్థాయి రాలే. మరి మీరే కదండి కామన్ సెన్స్ అన్నారు. రెండు నేనే చెప్తున్నాగా, ఇది చెయ్యండి అని చెప్తున్నా. తర్వాత శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు, చేస్తావా చెయ్యనులే, ఏమన్నాడు, కామన్ సెన్స్ అన్నాడు. సంస్కృతంలో కామన్ సెన్స్ ఏమంటారు, యథేచ్ఛసి కదా గురు. ఇంతకీ శ్రీకృష్ణుడే రెండు చెప్పాడు కదా. మరి అర్జునుడు ఏం చేశాడు, ఈ సత్రయాగ పరంపర ఇది మంది మూడోది, కానీ సత్రయాగం అనే పేరు నేను మీకు చెప్పలే, ఇప్పుడు చెప్తాను. పాయింట్ అర్థమైంది కదా. ఇది ఇలా చదువుకుంటూ 2-3 పాయింట్స్ ఇది చదువుతున్నప్పుడు ఈ దృష్టితో చదవండి, పెన్సిల్ అది పెట్టుకుని అండర్లైన్ చేస్తూ చదవండి. మరి మా దగ్గర పుస్తకాలు లేవు మాస్టారు, కష్టం మరి పుస్తకాలు అసగుద్ధించాలి. నేనేం చేస్తా, పుస్తకాలు లేకపోతే నేను చేయగలిగేది ఏమీ లేదు. ఏం చేయాలి పుస్తకాలు లేకపోతే, మాస్టారీ చెప్పేది చేయగలిగింది ఏమీ లేదు. ఏం చేయాలి, వెళ్ళి కొనుక్కోవాలి. ఎక్కడ కొనుక్కోవాలి, అదంతా ఎందుకు మాస్టారు, మీరు వెళ్ళి తీసుకొచ్చేసి గోరుగోరా మీరు ఇచ్చేయండి. ఈ వ్యాసాలు ఇంక కుదరవు, ఎక్కడ దొరుకుతాయో నాకు తెలియవు. ఒకవేళ దొరకలేదు ఏం చేయాలి, ఏం చేయాలి, ఫోటోస్టాట్ లేదు, ముగ్గురు ముగ్గురు కలిసి చదువుకోండి. మీ కాగితం నాదంటే ఈ కాగితం నాదని చింపేసుకోండి. మాస్టారు మేము చదువుకుందాం అనుకున్నాం, తర్వాత భజన పుస్తకం జరిగిపోయింది. కొంచెం ఆ భావాన్ని అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాను. అంచేత ఈ మలయాళ స్వామి వారి యొక్క జీవిత చరిత్రే కాదు, ఇంకోటి చాలా విచిత్రమైంది. ఒకటి మీరు ఎందుకు చెప్తున్నాను అంటే, మనం ఇక్కడ కలుసుకోవటం కూడా ఆయన చెప్పాడు. ఇందులో మహాసమాధి తర్వాత ఈ మలయాళ స్వామి వారి జీవిత చరిత్రలో మిగతా గురువులు ఎవ్వరూ చేయించినటువంటి ఒక అద్భుతమైన చేయించాడు. ఆ విధంగా ఆయన చాలా యునిక్ విలక్షణమైనటువంటి వ్యక్తి మా శ్రీరామ శర్మ ఆచార్య కంటే కూడా. ఏంటంటే ఆయన, మేము మళ్ళీ మీ యొక్క శిష్యులుగానే ఇంకో జన్మలో పుట్టాలి అని కోరుకోండి అని చెప్పాడు ఆయన. సంకల్పం చేస్తూ చాతుర్మాస్య దీక్ష, ఈ 40 రోజుల దీక్ష అది జరిగిన తర్వాత అవభృత స్నానము అని ఉంటుంది. అంటే ఏంటి, ఇంకా దీక్ష విరమణ చేశాక ఆ చివరి రోజు మహాయజ్ఞంగా చేస్తాం. అంటే 2 గంటల పాటు యజ్ఞం ఉండదు. అప్పుడు పొద్దున్న నుంచి మధ్యాహ్నం భోజనాల వరకు కూడా యజ్ఞం జరుగుతుంది. అంటే పూర్ణాహుతి యజ్ఞంగా ఆహుతులు అవి మనం చేసినటువంటి అనేక పుస్తకాలు అవి అధ్యయనం చేస్తాం కదా, ఆ అధ్యయనం యొక్క పరిసమాప్తిగా యజ్ఞం చేస్తాం మనం. ఆ యజ్ఞం చేస్తున్నప్పుడు కృష్ణానది గోదావరి నది వద్దన యజ్ఞం చేయాలి నదుల్లో. ఆ యజ్ఞం చేస్తున్నప్పుడు ఏం చేయాలి అంటే సంకల్పం తీసుకునే మనవాళ్ళు, స్వామి నేను మీ శిష్యులుగానే పుట్టాలి, మీ యొక్క మార్గదర్శనంలోనే ఉండాలి అని ఆయన గ్యారంటీ ఇచ్చాడు మలయాళ స్వామి. ఏంటంటే ఎప్పుడు కూడా మీరు మా శిష్యులుగానే పుడతారు, పుంఖాను పుంఖాలుగా పుడతారు. ఢిల్లీకి పడమట దిశలో ఆగ్రా ఉందనుకుంటాను, ఢిల్లీకి పడమట దిశలో నా యొక్క శిష్యులు పుంఖాను పుంఖాలుగా పుట్టి భారతదేశానికి చాలా సేవ చేస్తారు అని ఆయన ఇక్కడ రాశారు. ఎవరి గురించి ఏం చెప్పాడు ఏమిటో, జయ గురుదేవ్. అంచేత ఈ గురువులది వాటిది చాలా స్పష్టంగా ఉంటుంది. మీరు చదవగలిగితే వాళ్లే చెప్తారు. ఇంకేటంటే ఈ నిగూఢ రహస్యాలు వాళ్ళు చెప్పకపోతే మనకు అర్థం కావు, మనకంత తెలివితేటలు లేవు. తెలిసినా మనకి నచ్చిన వాళ్ళ మీద అపదం చెప్తారు. అంతే కదా, మా ఇంట్లో పక్కన ఒక చెట్టు మొలిచిందండి, విచిత్రమైనటువంటి చెట్టు. ఆ చెట్టే మలయాళ స్వామి. ఇంకంటే మనం ఒక్కరి బుద్ధి అంతే. అంచేత వాళ్ళు స్పష్టంగా రాస్తే వీలునామా రాసి వెళ్తారు. మలయాళ స్వామి మాత్రం చాలా స్పష్టంగా అది దీక్షగా ఇచ్చాడు. ఇంకా మీరు మలయాళ స్వామిని వదిలి వెళ్ళలేరు. గురువు సంకల్పం అది. మీ సంకల్పానికి ఇంత శక్తి ఉంటే గురువు సంకల్పం ఎలా ఉంటుంది? అది మీ సంకల్పం కూడా కదా, మీకు ఇష్టమే కదా ఆయన శిష్యులుగా రావచ్చు. అంచేత ఆయన ఏమన్నాడు అంటే, నెక్స్ట్ బర్త్ లో చాలా జాగ్రత్తగా క్వశ్చన్ మార్క్ వేయాలి. దాని తర్వాత ఇంకో మాట అన్నాడు, 200 సంవత్సరాల తర్వాత ఈ గురువులకేంటే 200 సంవత్సరాలు పిచ్చి. రామకృష్ణ పరమహంస కూడా ఏం చెప్పాడు అంటే, కలకత్తాలో ఉన్నప్పుడు నేను ఈశాన్య దిశలో 200 సంవత్సరాల తర్వాత పుడతాను అని. అంటే రామకృష్ణ పరమహంస శిష్యులు కొంతమంది నాకు ఆ మాట చూపించి 200 సంవత్సరాలు ఆయన పోయి ఎక్కడైందండి, మీరేమో మీ శ్రీరామ శర్మ ఆచార్య రామకృష్ణ పరమహంస అంటున్నారు, ఇప్పుడు నేనేమంటున్నా మలయాళ స్వామి శ్రీరామ శర్మ ఆచార్య అంటున్నా, మీకు పిచ్చెక్కిస్తా నేను గ్యారంటీగా నాతో ఉంటే. మరి మీ ఇష్టం, మీరు ఈ శిష్యులో ఆనందంగా ఆ బ్రహ్మానందం అనే శిష్యు అనుకుని శిష్యులో దిగుతారు, లేకపోతే వీడెవడో ఖతర్నాక్, వీడి దగ్గర ఉంటే మన మతులు పోతాయి అనుకుంటారు. కాస్త జాగ్రత్తగా ఆ పూర్వజన్మల గురించి స్పష్టంగా ఆయన చెప్పాడు. ఇదివరకటి జన్మలు, రాబోయే జన్మలు కూడా చెప్పాడు. అందులో ఆయన ఢిల్లీకి పడమటి దిశలో 200 సంవత్సరాల తర్వాత నా శిష్య సమూహాలతోనే పుడతాను. శ్రీరామ శర్మాచార్య కూడా అదే అంటాడు అనుకుంటాను, రామకృష్ణ పరమహంస కూడా అదే అనుకుంటాను, అరవిందో కూడా అదే అంటాడు. ఏంటో ఈ గందరగోళం అంతా. మరి మా నాన్నగారు అనంతపూర్లో లా కాలేజీలో పనిచేస్తున్నప్పుడు మా నాన్నగారు పాఠాలు చాలా బాగా చెప్తారు అని ప్రతీతి, చాలా అర్థమయ్యేది. మూర్తి గారు అని ఇంకో లెక్చరర్ ఉండేవాడు. ఆయన ఎంత గొప్పగా చెప్తాడు అంటే, అసలు ఆయన ఒక పాఠం చెప్పాక ఇంకా నువ్వు పరీక్ష గడి రాయితే ఇంకా మళ్ళా నువ్వు నేను చదువుకోవాలి అంత బాగా చెప్తాను. ఇది కాక సుదర్శన్ రావు గారు అని ఇంకో లెక్చరర్ ఉండేవాడు. నేను అనంతపూర్లో ఉన్నప్పుడు మా నాన్నగారు లా లెక్చరర్ అని చెప్పాను కదా, ఈ మూర్తి గారు వీళ్ళు ఉంటూ ఉండేవారు. ఆ లా కాలేజీ స్టూడెంట్స్ తో అడిగేవాడిని ఎవరు బాగా చెప్తారు అని. అంటే నా మనసులో కోరిక ఏంటి, ఏమని చెప్పాలి వాళ్ళు అని అనుకున్నాను నేను. వాళ్ళు అనలే, వాళ్ళు ఏమన్నారంటే, సుదర్శన్ రావు గారు చాలా బాగా చెప్తారండి, అబ్బో ఆయన జ్ఞానము జ్ఞాననిధి అన్నారు. ఇంకా బాధ వచ్చింది. అంటే మూర్తి గారు చాలా బాగా చెప్తారు, నేను విన్నా సుదర్శన్ రావు గారు పాఠాలు విన్నాను, నాకేం నచ్చలే. చివరికి ఒకరోజు అందరూ అదే మాట, చివరికి ఒకనాడు అడిగాను, ఏమయ్యా ఎందుకు ఆయన అంత బాగా చెప్ ఆయన చెప్పింది మాకు అర్థం కాదండి అన్నాడు. అందువల్ల ఒక గొప్ప చెప్పు అంచేత ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమై మీరు ఆచరిస్తే నేను గొప్ప టీచర్ని కాదు. అంతే కదా, మీకు అర్థమైపోయి మీరు ఆచరించేశారనుకోండి, మీరు ఆచరించలేదనుకోండి, ఇంత గొప్ప గురువు శిష్యులైనా కూడా మీరు ఆచరించలేకుండా నేను చేయగలిగాను కదా, ఆ విధంగా కూడా నేను గొప్ప టీచర్ని. కానీ మీరు ఆచరించారనుకోండి, ఓకే మీ అదృష్టం, సరేనా? జై గురుదేవ్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయన్ మార్గేణ మహిమ్రాహ్మణేభ్యో శుభమస్సు నిత్యం లోకాస్తమస్తాశుచినో కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా సర్వే భవంతు సుఖినః. మా కశ్చ దుఃఖమాప్నుయాత్ అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః నిర్ధనాః సధనాః సంతు జీవంత శరదాం కృతం.
ఓం శాంతే 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 మా